మరాగణనాథమనాథబంధు సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాదిసురనాయక బృందవంద్యం శ్రీంకారాసన గర్భితాల శిఖా సౌ క్లీం కళాం బిభ్రతీ సౌవర్ణాంబరధారిణీ వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మకళాం శ్రీచక్ర సంచారిణీ శ్రీ 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 మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని అతిరహస్య యోగిని శ్రీ 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 మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురా సిద్ధే త్రిపురాంబా మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహా శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమో నమః అరుణారుణాలు సుమసౌరవాలు చరణాలోనే విడువానమ్మా నీ చరణాలోనే విడువానమ్మా దరి చేరుతోవని నీ దరి చేరి కరుణింతోవని శరణే కోరు అతి దీన జన కోటి కరుణాలయాలు నీ చరణాలోనే విడువానమ్మా బ్రతుకంత విసిగి వేసారి వెదీర్చుమని నిన్నే కోరు పరితప్త హృదయాల శరణాలయాలు నీ చరణాలు నీ విడువానమ్మా గురి లేక గురు తెరుగలేక పరమార్థమును పొందలేక శరణార్థులౌ జనుల విశ్రాంతి నిలయాలు నీ చరణాలోనే విడువానమ్మా అరుణారుణాలు సుమసౌరభాలు నీ చరణాలోనే విడువానమ్మా నీ చరణాలోనే విడువానమ్మా
జగన్మాత స్వస్వరూపులారా శ్రోతలారా మీ అందరికి నమస్కరిస్తూ ఈ మనోజయం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ మనసును జయించడానికి శ్రవణం మననం నిరుధ్యాస ఆత్మానుసంధానం అనేటువంటి మార్గాలు చెప్తూ వస్తున్నారు జగద్గురువులైనటువంటి వశిష్ఠ మహర్షి. రామచంద్రమూర్తి ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఇక వశిష్ఠ మహర్షి ఈరోజు నాయన రామచంద్ర దృష్టాంతాలు సోదాహరణాలు ఇటువంటివి ఆధ్యాత్మ మార్గంలో అత్యంత ఆవశ్యకాలయ్యా అని చెప్తూ కొన్ని విషయాలు చెప్పబోతూ ఉంటున్నారు. ఈ జీవుడు ఒకనక అసంతృప్తి చే బాధించబడుతున్నాడు. ఆ అసంతృప్తికి వర్తమానంలో మాత్రం విషయముల పట్ల ఆయా సంబంధముల పట్ల ఆయా సంపదల పట్ల ఏర్పడే యోచనల చేత కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాడు. అసంతృప్తిని కొంచెం కాలగమనానికి కాస్త ఏమరుస్తే వీటిల్లో ప్రవర్తిస్తున్నారే కానీ అసంతృప్తి పోవటం లేదు. అటువంటి హృదయాంతరంలో వేచి చేసి ఉన్నటువంటి అసంతృప్తి కలగాలి అంటే బ్రహ్మపదము యొక్క విచారణ చేయాలి, బ్రహ్మము గురించినటువంటి సునిశ్చితత్వం కావాలి. అంతకు మించి వేరే త్రోవయే లేదు. ఆత్మజ్ఞాన జ్ఞానం చేత మాత్రమే ఈ అసంతృప్తి తొలగుతుంది. అందుకుగాను ఈ దేహ ఇంద్రియ విషయములను అధిగమించినటువంటి ఉత్తమమైనటువంటి వివేకం అత్యంత ఆవశ్యకం. ఈ ప్రపంచంలో ఒక ఆచారం ఉంది, ఏంటంటే ఏదైనా ఉత్తమమైనటువంటి విషయాన్ని పొందాలి అనుకుంటున్నప్పుడు స్వల్పమైన విషయాలను చేజిస్తూ ఉంటాం. చక్కటి డిగ్రీలో చక్కటి పొజిషన్, చక్కటి ర్యాంక్ సంపాదించుకోవాలి అనుకున్న వాడికి ఇక్కడ టేబుల్ బాగోలేదే, ఇక్కడ టీ బాగోలేదే, ఇంకా పందారు ఎక్కువైందే, ఇవన్నీ ఆలోచించాడు. ఎందుకని ధ్యాస అంతా డిస్టింక్షన్ సంపాదించడానికి చేసే ప్రయత్నం మీద ఏకాగ్రమై ఉంది కాబట్టి. అలాగే బ్రహ్మపదము అనేటువంటి పరమ ప్రశాంత స్థితిని కోరుకునే వాళ్ళు ఈ దుఃఖజిమయమైనటువంటి విషయ వ్యవహారాలను అధిగమించి ఉంటారు, పరిత్యజించి ఉంటారు, లేక వీటిని కేవలం చాలా చిన్న విషయాలుగా చూచేటువంటి ఒక దృక్పథాన్ని ప్రవృద్ధం చేసుకుంటూ ఉంటారు. అటువంటి మహనీయులు దృశ్య వ్యవహారమును అధిగమించడానికి ఏ ప్రయత్నాలు అవసరమో అటువంటి ప్రయత్నముల పట్ల తీవ్రమైనటువంటి కార్యక్రమశీలురై ఉంటారు. శాస్త్రములు మహనీయులు చెప్పే విషయాలు విచారణ చేస్తూ సమము సుఖకరము అయినటువంటి ఆసనం మీద కూర్చుంటున్నారు. కొంతసేపు కూర్చున్న వారై స్వయంగా ఈ సర్వ దృశ్య వ్యవహారాలను సూక్ష్మ బుద్ధితో విచారణ చేస్తూ ఉంటారు. అటువంటి విచారణ యొక్క తీవ్రత చేత క్రమక్రమంగా శోకరహితమైనటువంటి ఆత్మ తత్వాన్ని పొందిన వారి ఈ జన్మల కర్మల ఆవల తమను తాము ప్రతిక్షేపించుకున్న వారై జన్మరహితులు అవుతున్నారు. అటువంటి మహనీయులు ఎందరో ఉన్నారయ్యా. అటువంటి వారి యొక్క స్వకీయ విచారణ ఏ మార్గంలో సాగిందో అదంతా మనం ముందు ముందు పరిశీలించబోతున్నాం. ఓ రాఘవ, ఒకనక విశేషం చెప్తాను చూడు. ఈ సభలో ఎందరో వేంచేసి ఉన్నారు, మహనీయులు ఎందరో వేంచేసి ఉన్నారు, నారదుడు, ఈ విశ్వామిత్ర మహర్షి, సప్త ఋషులు, మహనీయులైనటువంటి సిద్ధులు, ఇలా ఎందరో ఈ సభలో నేను చెప్పిన మార్గంలో స్వకీయ విచారణ చేత మోక్ష తత్వాన్ని హృదయస్థం చేసుకుని జన్మరహితులై ఉండి ఈరోజు ఈ సభకు వేంచేసి ఇదంతా ఆనందమయం చేస్తున్నారయ్యా. ఈ సభలోని అనేకులు, అదే విధంగా ఈ భూమిపై గల అనేక మంది సాధువులు, కొందరు వారి పేర్లు కూడా కలిగి ఉండరు, అంతటి మహనీయులు. నేను చెప్తున్నటువంటి, నేను ప్రతిపాదిస్తున్నటువంటి ఆ పరమపదం గురించి సుస్పష్టంగా నిర్దిష్టంగా తెలుసుకుని ఉండి ఆస్వాదిస్తూ ఉన్నారయ్యా. మన యొక్క కార్యక్రమం యొక్క దిగ్విజేత కొరకు వారు వేచేసి వారి యొక్క ప్రేమ హస్తాన్ని మన ఇరువురిపై, ఈ సభికులందరిపై, రాబోయే ఎందరో శ్రోతలపై ప్రసరింపజేస్తూ ఉన్నారయ్యా. అటువంటి ఆత్మానంద స్థితి, అతీత స్వభావం, అతీత తత్వం ఏదైతే ఉందో దీనికి అంతటికీ సాక్షిత్వాన్ని వహించి పరమానందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆత్మీయ ఆత్మస్థితి, పరమానంద స్థితి, బ్రహ్మపదము అని చెప్పబడేది. సమస్త సుఖముల యొక్క పరమావధి అని చెప్పబడుతోంది. అది ఎనలేనిది. యు కాంట్ కంపేర్ దట్ హ్యాపీనెస్ విత్ ఎనీథింగ్ ఎల్స్. పైగా నాశరహితమైనది. ఈ ప్రపంచంలో దేనితో, ఏ వస్తువుతో, ఏ సుఖము ఆశ్రయించి సంబంధం ఏర్పడుతుందో అదంతా నాశనభూతమైనది. ఒకనకప్పుడు వచ్చి మరొకప్పుడు తొలగబోయేది. ఆత్మానందం ఉంది చూసావు, బ్రహ్మపదం ఉంది చూసావు, అది మాత్రం నాశరహితమైనది, అమృత తుల్యమైనది. ఈ నేను చెప్తున్న ఈ ఎడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సభలో అనేక మంది ఈ విషయం తెలుసుకునే శ్రోతలై వింటున్నారు. అనేక మంది మహాజ్ఞానుల యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించి ఇక్కడ మనం ప్రవచనం చేసుకోబోతున్నాం. నాయన రామచంద్ర, క్షయత్వ సర్వభావానాం స్వర్గ మానుష్యయోర్ద్వయో సుఖం నాచ్యేవ సలిలం మృగతృష్ణా వివైతయో. ఒక పక్షి మృగతృష్ణులు, మృగము దూరంగా చూసి అక్కడ నీరు ఉందేమో అని క్రియేడయ చూస్తూ అందులో నీరుందేమో అని భ్రమతో పరిగెత్తడమే మృగతృష్ణ. అటువంటి మృగతృష్ణలో నీరు లభిస్తుందయా? ఇంకా పొరుగులు పొరుగులు తీస్తూనే ఉంటుంది, కానీ అదూరంగా నీరు కనిపిస్తూనే ఉంటుంది. అవి వాస్తవంగా నీరు కాదు, అది ఎండ నీడల వల్ల ఏర్పడినటువంటి ఒక భ్రమ. అదేవిధంగా క్షయిత్వా సర్వభావానాం, ఈ ప్రపంచంలో కనపడేవన్నీ దృశ్యం తత్ నశ్యం, అవన్నీ నశించబోయేవే. ఒకవేళ ఉత్తమమైన పుణ్యం చేసి స్వర్గలోకం చేరి అక్కడ అనేక సుఖాలు అనుభవిద్దాం అనుకుంటా అనుకున్నా కూడా స్వర్గ మధ్య లోకాల్లో నాస్తివ సుఖం, వాస్తవానికి వాస్తవమైన సుఖము లేనే లేదు. దృశ్య సుఖం వాస్తవమైన సుఖం కాదు, శాశ్వతమైన సుఖం కాదు. అది నిజమైన సుఖమే కాదు. ఎండవాలలో నిజంగా నీరుందా? లేనే లేదు కదా. అదేవిధంగా స్వర్గలోకం మత్స్యలోకం, ఈ పదవులు ఈ వ్యవహారాలు వీటిలో ఏదో ఆనందాన్ని వెతుక్కోవడం, మృగతృష్ణలో నీరు వెతుక్కోవడం వంటిది మాత్రమేనైనా. ఈ ప్రపంచంలో కొన్ని మధురమైనటువంటి పదార్థాలు ఉన్నమాట నిజమే అవ్వచ్చు కాక, కానీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, దే ఆర్ గోయింగ్ టు డికే, అవన్నీ నశించబోయేవే. ఎండభావంలో నీరెక్కడ ఉంటుందా? మధ్య స్వర్గ పాతాళ లోకాల్లో వాస్తవమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదించగల పదార్థం అంటూ ఎక్కడ ఏది లేనే లేదయ్యా. ఉన్నమాట చెప్తున్నాను. అందుచేత ఇక మనకి జీవుడికి మార్గం ఏంటి? అతనికి శాంతి, పరమ సంతోషము, శాశ్వత ఆనందము కలగాలి. అందుకు ఉపాయం మనస్సును జయించడమే, మనోజయం సాధించడమే ఉపాయం. అంతేగాని ఉత్తమ లోకాలు సుఖాలు ఆశయంగా కలిగి ఉండటం వృధా మాత్రమే. మనోజయం నుంచి మాత్రమే ఏకరస స్వరూపమైనటువంటి ఆత్మానందం లభిస్తుంది. మరి అటువంటి మనస్సును జయించాలంటేలా? అందుకు వివేకం వికసించాలి. ద ఇంటలెక్చువల్ హ్యాస్ టు బ్లాజమ్. అటువంటి వివేకం యొక్క వికాసం చేత మనశ్శాంతి రూపమైనటువంటి ఆత్మపదం తప్పక లభిస్తుంది. ఇక అందుకు అందరూ సిద్ధపడాలి. అప్పుడు రామచంద్రమూర్తి స్వామి చక్కగా చెప్పారు, అయితే మాకు ఒక విషయం చెప్పండి, ఎటువంటి జీవులకి వివేకం వికసించి ఆత్మానందం లభిస్తుంది, మనశ్శాంతి రూపమైనటువంటి బ్రహ్మానందం లేక బ్రహ్మపదం, మీరు చెప్తున్నటువంటి బ్రహ్మపదం లభిస్తుంది, ఏ జీవులు అటువంటి అర్హత లేని వారు? ఈ విషయం మొట్టమొదటిగా మాకు తెలియజేయండి స్వామి. వశిష్ఠ మహర్షి పక్కపక్క నవ్వారు, రామచంద్ర అటువంటి ఆత్మజ్ఞానం కొరకు దేవ దానవ మనుష్యాది జీవులలో జంతు జీవులలో ఎవరైనా సరే తగియే ఉన్నారు. ఎనీబడి ప్రాపర్టీ ఇస్ దట్, అది జన్మతహా హక్కు అయింది, హక్కు అయి ఉన్నది. ప్రతి జీవుడికి ఆత్మానందం లేక బ్రహ్మపదము అనేది హక్కుడే అయి ఉన్నది. దట్ ఈస్ ఎ బర్త్ రైట్. అది ఎందుకనంటావా, మనం ఏ ఆత్మానందం గురించి బ్రహ్మపదం గురించి చెప్పుకోబోతున్నామో అది ప్రతి ఒక్కరి యొక్క స్వస్వరూపమే అయి ఉన్నది కదా. స్వస్వరూపాన్ని చేరడానికి ఏ జీవుడికి హక్కు లేదు? దీనికి ఈ దేశకాల జాతుల వారికి మాత్రమే ఏరగలరు, వారికి మాత్రమే ఈ సబ్జెక్ట్ సంబంధించినది అని అనటం ఏ మాత్రం ఉచితమే కాదు. ఈ విచారణ వీరికి మాత్రమే పరిమితం, వీరు దీనికి అర్హులు కారు అనే ఉద్దేశమే మాకు లేదు, అనే ఆలోచనే మాకు లేదు, కించిత ఆలోచన కూడా లేదు. ఎవరైతే దీన్ని పరిశీలిస్తారో పఠిస్తారో వారందరూ అర్హులే. కాబట్టి మనం చెప్పుకోబోయే ఈ అఖండ రామాయణం, యోగ వాసిష్టం, వశిష్ఠ రామ సంవాదం అనబడేటువంటి గ్రంథంలోని విశేషాలు ఇవి పఠించడం ఆత్మ వస్తువుని ధ్యానించడమే అవుతుందయ్యా. పైగా ఇటువంటి ఆత్మ విచారణ చేయటానికి, ఆత్మ గురించిన సమాచారం గ్రహించడానికి, అర్థం చేసుకోవటానికి శరీర పరిశ్రమ అవసరం లేదు. కొంచెం యుక్తితో మహనీయులు చెప్పేటువంటి, గురువులు చెప్పినటువంటి వాక్యాలు మననం చేస్తూ పరిశీలిస్తే చాలు. అటువంటి ముక్తి సుఖము ఆత్మ గురించిన సమాచారం సంపాదించుకున్న వారి అంతరంగం ప్రశాంతంగా నిర్మలంగా భ్రమరహితంగా శ్రమ శూన్యంగా వాంఛాశూన్యంగా ఉండగలదు. అందుచేత ఎవరైతే ఈ ఆత్మ విషయమై ఎరుకను ప్రవృద్ధి చేసుకుంటారో వారు ఈ దృశ్యం వైపు చూస్తూ నేను ఇది పొందాను ఇది మాత్రమే పొందానే దూరంగా ఉన్న అది పొందలేదే అనే రుగ్మతయే వారి మనస్సుకు ఉండదు. ఇది ఎట్లాగైనా తొలగాలి, అప్పుడు గాని నేను మరికొందరిలాగా హాయిగా ఉండలేను సంతృప్తుడిగా ఉండలేను అనేటువంటి ఆవేశపూరితమైనటువంటి అభినవేశం మొదలంతా తొలగుతుంది ఈ సమాచారం యొక్క ప్రభావం చేత. యాజ్ యు గోన్ లిసనింగ్ టు దిస్ టెక్స్ట్ మరాంది ఫలానిది పొందలేదే అనేటువంటి కించిత్ ఆవేదన కూడా హృదయంలో ఉండదు. చూసావా ఈ గ్రంథ విషయం వినటం ఎంత అవసరమో. అటువంటి శ్రోతకు అటువంటి అవగాహన ఆత్మ సంబంధించిన మనం చెప్పుకోబోయే విషయాన్ని మననం చేస్తూ అర్థం చేసుకుంటూ ఉన్నావా అని యొక్క అవగాహన ఎట్లా ఉంటుందంటే అతనికి ఇక దేని పట్ల పట్టుదల గాని ద్వేషం గాని మోహం గాని రాగం గాని ఉండదు. ఎందుకంటే ఈ దృశ్య ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ దృశ్య పదార్థముల యొక్క వాస్తవ అవాస్తవ రూపములేమిటో అతను తెలుసుకుని ఉంటాడు. అతను కర్మలు చేస్తూ ఏది స్వీకరించడు ఏది ఛేదించడు. నైదర్ హి లీవ్స్ ఎనీథింగ్ నార్ టేక్స్ ఎనీథింగ్. ఇటువంటి ఒక ప్రశాంత మౌన ఆనంద అతీత స్థితి ఆస్వాదిస్తూ ఉంటాడు. వీటికి నేను కదా కర్తను, ఇది నేను కదా చేసేది అనేటువంటి ఉద్వేగం అతనిలో ఉండదు. ఒకనక అకర్తాభావం, ఒకనక మౌనం, ఒకనక అతీతత్వం ఆశ్రయించి ఉంటాడు. అందుచేత ఈ ఆయా కర్మల యొక్క ఫలితాలు అతన్ని ఏమాత్రం స్పృశించవు. ఓ రామచంద్ర, చూడు ఆకాశం వైపు చూడు. ఆ సూర్య భగవానుడు ద్వయ్యమానంగా వెలుగుతూ ప్రపంచానికి వెలుగుని ప్రసాదిస్తున్నారు కదా, రాత్రింబవళ్ళు ప్రసాదిస్తున్నారు కదా. ఆయన సర్వ పదార్థములను వెలిగిస్తూ సర్వ లోకములను వెలిగిస్తూ సర్వస్థానములపై తన యొక్క వెలుగును ప్రసరింపజేస్తూ ఏదైనా పొందడం గాని ఏదైనా ఛేదించడం గాని చేస్తున్నారా? ఇది కావాలి, వీరికి మాత్రమే నేను సహకరించాలి, వీరికి మాత్రం మంచివాళ్ళు కాదు మనవాళ్ళు కాదు, వీరికి నేను వెలుగు ఇవ్వను అనేటువంటి భావావేశం ఏమైనా పొందుతున్నారా? భావ ఆవేశం లేకుండానే సృష్టిలోని సర్వ పదార్థములకు తానే కారకుడవుతున్నాడు కదా, సర్వ జీవరాశులకు ఉనికిని ప్రసాదిస్తున్నారు కదా, ఆహారాన్ని ప్రసాదిస్తున్నారు కదా, అంతేకాదు నమస్కరించిన వారికి జ్ఞానం కూడా ప్రసాదిస్తున్నారు కదా. అలాగే ఆత్మజ్ఞాని కూడా ఏది పొందడు ఏది చెదించడు, నిర్లిప్తుడై ప్రశాంతుడై కార్యసముద్రుడై స్వీయ కర్మలు మాత్రం వర్తమాన కర్మలు మాత్రం కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తూ ఉంటాడు. అప్పుడు రామచంద్రమూర్తి స్వామి మహదానందం, మీరు చెప్పబోయే ఆత్మజ్ఞానాన్ని 1000 చెవులతో వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. అయితే మీరు ఇంత పూర్వం మోక్షము అనేటువంటి ఒక మహారాజును దర్శించడానికి 4 ద్వారపాలకులు ఉన్నారయ్యా, వారిని మంచి చేసుకో, తద్వారా మోక్షము అనేటువంటి మహత్తత్వాన్ని చేరడానికి ఆ మోక్ష మహారాజు యొక్క దర్శనం కావడానికి అనుకూలం అవుతుందయ్యా అని చెప్తూ వచ్చారు. ఆ యొక్క సాధన చతుష్టయం చతుర్ద్వారపాలకుల అన్నారే ఆ సాధన చతుష్టయం గురించి మీరు మాకు ప్రవచనం చేయండి స్వామి. ఆ సాధన చతుష్టయాన్ని మేము ఆశ్రయించి తద్వారా మోక్ష సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాం స్వామి. చాలా సంతోషం రామయ్య. ఇప్పుడు సాధన చతుష్టయం గురించి విచారణ చేద్దాం. ఈ సాధన చతుష్టయం 4 అంటున్నాం కదా, 1 శమము, 2 శమము అంటే ఇన్నర్ కామ్నెస్, 2 విచారణ, మేకింగ్ ఎన్ అనాలిసిస్ అనలైజింగ్ ది ఫ్యాక్టర్, 3 సంతోషము, కీపింగ్ వన్ ఓన్ సెల్ఫ్ యాజ్ వెల్ సాటిస్ఫైడ్, ఎ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ, 4 సాధు సంగమం, అసోసియేషన్ విత్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ జ్ఞానులతో మహనీయులతో సంఘం, సాధు సంఘం. ఈ 4 కూడా సాధన చతుష్టయమయ్యా. ఇందులో మొట్టమొదటిదైనటువంటి శమము గురించి విచారణ చేద్దాం. ఓ రామచంద్ర, ఓ సభికులారా, జాగ్రత్తగా వినండి. అనేక వ్యవహారాలు ఈ జీవుని యొక్క దృష్టికి సమక్షానికి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అనేక సంబంధాలు, అనేక బాంధవ్యాలు, అనేక సంఘటనలు, ఇందులో పాజిటివ్, నెగిటివ్, దుఃఖాన్ని కలిగజేసేది, వరి కలిగజేసేది, ఆ పర్వాలేదే, వీఆర్ హ్యాపీ, మనం చాలా మంది కన్నా నయమే అన్నటువంటి ఒకనక సాటిస్ఫాక్షన్ కలగజేసేవి, సంతోషాన్ని కలిగజేసేవి, దుఃఖాన్ని కలిగజేసేవి, వ్యవహారాలు, సంబంధాలు, సందర్భాలు, సంఘటనలు, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఆత్మజ్ఞానాన్ని సముపార్జించాలనేటువంటి మార్గంలో ప్రయాణించేవాడు శమము, శాంతము, ఇన్నర్ కామ్నెస్ అనేటువంటి ఒకనక ఉపాసన చేస్తూ ఉంటాడు. అదే ఏమిటి చెప్తున్నాను, ఈ వ్యవహారాలకి ఒకనక అతీతత్వం, ఒక బియాండ్నెస్, ఈ వ్యవహారాలకి వేరేటువంటి వాడిని. ఒక ఆయన నాటకంలో నటిస్తున్నాడు అనుకో, నాటకంలో సంఘటనలు వస్తున్నాయి, ఈ సంఘటనలు చూసి భ్రమ దుఃఖం వస్తుంది అనుకో, ఆవేశం వస్తుంది అనుకో, అసలు నేను నటించేవాడిని, అందరూ నటించేవాళ్లే కానీ మేము ఈ నాటకానికి నేను వహిస్తున్న పాత్రకి వేరైన వాడిని అనే ఒకనక దృష్టిని వదులుకుంటాడా? నేను వైహెచ్ రామకృష్ణని, ఇది నాటకంలో నేను చేస్తున్న పాత్ర, ఈ పాత్ర పొందుతున్నటువంటి అభినవేశము, సంపదలు, సందర్భాలు నాకు సంబంధించినవి ఎలా అవుతాయి అనేటువంటి ఒకనక అతీతత్వం ఈ ప్రపంచంలో ఈ ఉత్తమ సాధకులు వ్యవహరిస్తూ ఉంటారు. సర్వ విషయాలకి ఒకనక అతీతత్వం, అప్రమేయత్వం, ఇవి నాకు సంబంధించినవి కావు, నేను వీటికి సంబంధించిన వాడిని కాదు, ఒకనక అతీత స్వరూపం నాదై ఉన్నది అనేటువంటి ఒక అవగాహన, ప్రశాంతత్వం, ఇంద్రియ నిగ్రహ రూపం, ఈ ప్రాపంచిక విషయముల పట్ల ఒకనక అనాసక్తత, నాన్ అటాచ్మెంట్, ప్రాప్త అప్రాప్తములను చేయించినటువంటి ఒకనక మౌనత్వం, తృష్ణారాహిత్యం, ఇవన్నీ కలిపితే ఈ స్వభావాన్ని శమము అంటారు. శమము అనే దాని గుర్తు శాంతి, సర్వవేళలా ప్రశాంతత, ఆనందము, అతీతత్వము. ఒక చిరునవ్వుతో సర్వము సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ ఉండటం, ఇది ఈ స్థితిని మనం శమము అంటాం. స్వభావ సిద్ధంగా ప్రతి జీవుడు శమగుణం అంతరంగంలో కలిగియే ఉన్నాడు. అయితే ఈ ప్రపంచంలో నేను ఏదైనా సుఖమును పొందుదను గాక, లెట్ మీ సెర్చ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ దిస్ క్రియేషన్, అనేటువంటి ఒకనక సుఖాశ ఈ జీవుని యొక్క జ్ఞానాన్ని కప్పి ఉంచుతోంది. అటువంటి కదాహము అనే దోషం చేత ఈ జీవుడు శుభ్రంగా ఈ సంసార పంజరంలో బంధించబడుతుంది. ఒకనక పంజరం అతని చుట్టూ ఏర్పడుతుంది అనమాట, పట్టు పురుగు చుట్టూ పట్టు దారాలు ఏర్పడుతున్నట్టుగా సంసార పంజరం ఈ జీవుని చుట్టూ తన యొక్క సుఖదాహం కారణంగా నిర్మించబడుతుంది. అందులో ఈయన ఇరుక్కుంటున్నారు. అటువంటి విస్తారమైన సంసారపు ఎడారిలో ఏదో కావాలి అనే తపనతో కూడినటువంటి ఒక మానసిక వేదనలో చిక్కుకున్నటువంటి ఈ జీవుడు శమము అనేటువంటి ఒక ఉత్తమ సాధనాన్ని ఆశ్రయించాలయ్యా. ఎడారిలో పోయేవాడికి ఒక సరస్సు ఏ విధంగా అమ్మా మంచినీళ్ళు దొరుకుతాయరా అన్నట్టుగా ఉంటుందో, ఆనకుడికి ఈ శమము అనేది ఒక సరస్సు లాంటిదయ్యా, అటువంటి సరస్సు లాంటిదయ్యా. శమము ఉన్న చోట శాంతత ఉంటుంది, విచారణ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, సంతోషం ఉంటుంది. అనగా మనం చెప్పుకున్నటువంటి మిగతా మూడు ద్వారపాలకులు, సాధన చతుష్టయ ద్వార ముగ్గురు సాధన ద్వారపాలకులు ఉన్నారే, వాళ్ళు శమము ఉన్న చోట కూడా పలకరించడానికి వస్తూ ఉంటారు అన్నమాట ఆటోమేటికలీ. శమము వల్ల ఒక అతీతత్వ భావన అవగాహన కలిగి ఉండటం చేత, ఒక ప్రశాంతత్వాన్ని సాధన అనుభూతి అనుభవంగా కలిగి ఉండటం చేత పరమ శ్రేయస్సు లభిస్తుందయ్యా. అదియే డైరెక్ట్ గా ముక్తి ప్రదాత అవుతుంది, అతి శుభకరం అవుతుంది, భ్రాంతులన్నింటినీ తొలగిస్తుంది. ఎవడైతే శమ అలంకృతుడై ప్రశాంతుడై నిర్మలుడై ఉంటాడో అతనిని చూచిన శత్రువులు కూడా అతనికి మిత్రులు అవుతారయ్యా. అటువంటి వాళ్ళు విష్ణువు వలె ప్రశాంతంగా ఎల్లప్పుడూ శోభిస్తూ ఉంటారు. ఎవరి ముఖంలో ఈ శమము శాంతత అంటే ఒక చిరునవ్వుతో కూడినటువంటి ఒకనక స్వభావం అన్ని సందర్భాల్లో శోభిస్తూ ఉంటుందో అటువంటి వారి ముందు పూర్ణ చంద్రుడు కూడా ఎందుకు పనికిరాడయ్యా? అటువంటి శమము ఏ మనస్సు ప్రాక్టీస్ చేస్తుందో వారికి కలిగే ఆనందం ఈ మూడు లోకాల సంపద లభించినప్పుడు కూడా ప్రాప్తించదు అని ఎలుగెత్తి గానం చేస్తున్నానయ్యా. ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తే చీకటి తొలగిపోతుందో అదే విధంగా శాంత చిత్తుని మనస్సులో ప్రశాంతంగా కలిగి ఉండటం, కామ్నెస్. అనేక దుర్ఘటనల సందర్భంలో కూడా ముఖంలో ఆ ప్రశాంతత, ఆ చిరునవ్వు తొలగకపోవడం అనే అభ్యాసం చూసావు. అటువంటి శాంతమైనటువంటి మనస్సు ప్రవృద్ధం చేసుకున్న వాని వాని మనస్సులో, వాని హృదయంలో, వాడి అతని చిత్తంలో దుఃఖాలకు, తృష్ణలకు, దుర్భరమైనటువంటి మనోవ్యాధులకు ఈశన్ మాత్రం కూడా చోటు లభించక అవేటో తగ్గిస్తాయి. ఒక పరమ ఒక శాంతాన్ని అభ్యసించేటువంటి శాంత చిత్తునిలో లభించేటువంటి మనోవికాస స్థితి, విషయానందముల వెంట పరిగెత్తి తద్వారా లభించేటువంటి శాంతం ఉంది చూసావు. ఒక క్లాసిఫికేషన్, ఒకటి పొందలేదే అనుకున్నప్పుడు వచ్చే దుఃఖం పొందగానే కాసేపు స్టార్ట్గా అవుతుంది. అతనిలో కనిపించే శాంత చిత్తం ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఒక ఏనుగుకు దోగమ్మకు అత్యమ శాంతరమైనటువంటి భేదం ఉందయ్యా. ఈ శాంత చిత్తుడు ఆ శమచిత్తుడు అయిన వారి ఇది ఎలా ఉంటుందంటే, శమశాలిని సౌహార్దవతి సర్వేషు జంతుసు సుజనే పరమం తత్వం స్వయమేవ ప్రసీదతి. శమయుతుడైన వాడు సర్వ జీవుల పట్ల ఒకనకమైన ఒకనక అకృత్రిమమైనటువంటి స్నేహ బుద్ధి కలిగి ఉంటాడు. అటువంటి దృష్టి, ప్రశాంత దృష్టి, సౌమ్య దృష్టి, ఒకనక వికాసముతో కూడుకున్నటువంటి దృష్టి, సర్వ జీవుల పట్ల ఒకనక వాత్సల్యంతో కూడినటువంటి ప్రశాంత దృష్టి ఎవరి ఎందైతే ఉంటుందో వారి ఎందు పరతత్వం తనంతట తానే స్ఫురిస్తుంది. ఒక శమ సమన్వితుడైనటువంటి మహనీయుని చూసినప్పుడు అత్యంత కఠినమైన హృదయం కలవాళ్ళు కూడా తమ తల్లిని సేవిస్తున్నట్టు సేవిస్తారు, విశ్వసిస్తారు. ఓ రామచంద్ర, ఇంద్ర పదవి చేత గాని, విష్ణు పదవి వలన గాని శమములో లభించేంత సుఖము లభించదని ఘంటాపదంగా ప్రకటిస్తున్నానయ్యా. అసలు ఈ జీవుడు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నాడు ఎందుచేత అని ఆలోచించి విచారణ చేస్తే మాకు అనిపించింది, శమముకు ఆపోజిట్ అయినటువంటి తృష్ణ, ఏదో కావాలి, ఏదో పొందలేదే, ఇట్లా ఎందుకు ఉంది, అలా అట్లా ఎందుకు లేదు అన్నటువంటి రూపంలో కనిపించేటువంటి తృష్ణ అనే పాశం చేత బంధించబడి ఈ జీవుడు అనేక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలతో కలుపు చెందుతున్నాడయ్యా. ఎప్పుడైతే ఈ మనస్సు శాంతి, పీస్ అనేటువంటి అమృతం సేవిస్తూ వస్తుందో తృష్ణాపాశాలు తమంతట తామే విడిపోతాయి. సర్వ వేళలందు ఆయా సిచ్యువేషన్స్, ఆయా చేంజ్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని సందర్భాల్లో ఒకనక ప్రశాంతతను అభ్యసించడమే శమము అంటున్నాం. వత్సా రామచంద్ర, ఓ సభికులారా, ఓ ప్రియ శ్రోతలారా, ఒక విశేషం చెప్తున్నాను వినండి. శమము వలన శీలత్వం పొందిన బుద్ధితో ఏది ఆచరిస్తామో, ఏది స్వీకరిస్తామో, ఏది సమర్పిస్తామో అదంతా అత్యంత మధురంగా ఉంటుంది. ఏదైతే నిర్వర్తిస్తామో ప్రశాంతమైనటువంటి మనస్సుతో అదంతా ఉత్తమ ప్రయోజనాన్ని, లోక కళ్యాణాన్ని ప్రసాదించగలదు సుమా. శాంతితో కూడుకున్నటువంటి ఆనందం, పదార్థములకు సంబంధించిన ఆనందం, ఇవి రెండింటిని ఎలా కంపేర్ చేయగలమయ్యా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. శాంతితో కూడుకుని ప్రాప్తించిన ఆనందం యొక్క అంచెలో ఒకనక ప్రత్యేకత ఉన్నది. అది ఇక ఆయా సంఘటనల కారణంగా గాని, సందర్భముల కారణంగా గాని తొలగిపోదు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆయా దుఃఖ సంఘటనల వల్ల కించిత్ విచ్ఛిత్తి ఆర్ బ్రేకింగ్ జరిగినప్పటికీ క్షణాల్లో శాంతిని ప్రాక్టీస్ చేసేటువంటి సాధన చేసేటువంటి ఆయన యొక్క మనోబుద్ధులు తిరిగి శాంతిని సంతరించుకుంటాయి. ఇంద్రియానందం మాత్రం అటువంటిది కాదు అని అందరికి గుర్తు చేస్తున్నా. న పిశాచ న రక్షాంతి న దైత్య న చ శత్రువ న చ వ్యాఘ్ర భుజంగావా ద్విషంతి శమశాలిని. ఈ శమము అనే మహత్తర గుణం ఎవరి మనస్సు అయితే అభ్యాసవశంగా సంపాదించుకున్నదో, ఎవరైతే ఆ ఉత్తమ గుణాన్ని అనునిత్యం చేసుకున్నారో వారిని చూచి పిశాచాలు, రాక్షసులు, దైత్యులు, విరోధులు కూడా ద్వేషాన్ని ప్రకటించలేరయ్యా. అందులో ఉండే చమత్కారం అది. శమముతో కూడుకున్నటువంటి వ్యక్తిని పిశాచాలు బాధించలేవు, రాక్షసులు బాధించలేరు, విరోధులు బాధించలేరు, అతన్ని ద్వేషించలేరు. బాణం వెళ్లి ఒక వజ్రాన్ని ఛేదించగలుగుతుందా? అలాగే శాంతి సుధ అనే కవచాన్ని ధరించిన వాణిని ఈ సంసార దుఃఖాలు ఏమి తీలేవయ్యా. ఒకడు సమము, స్వచ్ఛము, ఉపశమము పొందినటువంటి బుద్ధితో కూడుకుని ఉన్నప్పుడు ఏ విధంగా శోభిస్తాడో అలా ఒక మహారాజు అంతఃపురంలో కూర్చున్నప్పుడు గాని, ఒక చక్రవర్తి మహత్తరమైన పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉద్యానవనంలో సంచారం చేస్తున్నప్పుడు గాని అంతటి అంతటి స్వభావం ఉండదయ్యా. నేను ఒక ప్రాణ స్నేహితుడు, ప్రాణంతో సమానమైన స్నేహితుడిని చూసినప్పటికంటే ప్రశాంత ఆనందములను సాధన చే మనస్సుకు అభ్యసింపజేసినటువంటి ఒక క్షమతో క్షమముతో కూడుకున్నటువంటి క్షమయుతుడిని చూసినప్పుడు ఎంతో ఆనందం పొందుతూ ఉంటానయ్యా. ఎవరైతే క్షమయుతుడై సాధుభావు భావంతో లోక శుభదాయకమైన ప్రవర్తన కలిగి ఉంటాడో అటువంటి వాణి జీవితం ధన్యం. ఇక శమముని అభ్యసించని, ఆశ్రయించని, దాని వైపు దృష్టి కలిగి ఉండని జీవుల జీవితములు లో వ్యర్థం అయ్యే పాలే ఎక్కువయ్యా. శమయుతుడే అందరికీ అభినందనీయుడు. అతను స్వభావ సిద్ధంగా నిగర్వి అత్యంత న్యాచురల్లీ శాంతియుతుడు. అతను చేసే కర్మలన్నీ ఈ ప్రపంచంలో శ్లాఘనీయం, స్వభావ సిద్ధంగా అవుతాయ్యా. శమయుతుడు అంటే స్వామి వశిష్ఠ మహర్షి శమము యొక్క గొప్పతనం చెప్తున్నారు, చాలా ఆనందంగా చెప్తున్నారు, చాలా సంతోషం అండి స్వామి. అయితే శమము అనే దాన్ని మరికొంతగా నిర్వచించమని నా ప్రార్థన అన్నారు అప్పుడు వశిష్ఠ మహర్షి. నాయన, శమము అనే కాన్సెప్ట్ ని నిర్వచిస్తున్నాను, నేను ఇప్పటికే దాని గురించి చెప్పాను వివరాలు, అయినా నువ్వు అడిగావు కాబట్టి ఒకనొక చిన్న డెఫినేషన్ ఇస్తున్నాను మీ యొక్క ధారణ కొరకు. శృత్వా స్పృష్ట్వాచ దృష్ట్వాచ భుక్త్వా నాత్వా శుభ అశుభం న హృష్యతి గ్లాయతి యః స శాంతి ఇతి కథ్యతే. ఎవరైతే శుభ అశుభ సందర్భములలో స్పర్శన, శ్రవణ, స్నాన సందర్భాల్లో హర్షము గాని విషాదము గాని పొందటం లేదో అటువంటి వారు శమయుతుడు. ఏ వ్యక్తి అయితే పాజిటివ్, నెగిటివ్, సుఖం కలిగించేవి, దుఃఖం కలిగించేవి ఆయా సంఘటనలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, అవి జరుగుతున్నప్పుడు, అవి స్మరణకు వస్తున్నప్పుడు హర్షము గాని విషాదం గాని పొందకుండా ప్రశాంత మనస్కుడై సాక్షి అయి ఆనందమయమైన దృష్టిని వదలక చూస్తూ ఉంటాడు, అతను శమయుతుడు. మామూలు లౌకిక దృష్టాంతానికి ఒక ఆయన సినిమాకి వెళ్లారు. సినిమాకి ఎందుకు వెళ్లారు? ఆనందం కోసం వెళ్లారు. ఆ సినిమాలో ఒక దుఃఖ సంఘటన వచ్చింది. ఆ ఏ ఆనందం కోసం సినిమాకు వెళ్లాడో అది వదలకుండానే ఆ దుఃఖ సంఘటన చూస్తూ ఉండొచ్చా? అలా చూస్తూ ఉంటే తన ఏ పర్పస్ కోసం, ఫర్ ఎంజాయ్మెంట్ వెళ్లాడు, ఆ ఎంజాయ్మెంట్ అన్న దృష్టి తొలగకుండానే సినిమాలోని దుఃఖ సంఘటన చూస్తున్నట్టుగా ఏ జీవుడైతే శమము అనే గుణాన్ని సంపాదించుకుంటాడో ప్రపంచాన్ని ఆ విధంగా చూస్తూ ఉంటాడు. అటువంటి అలా చూచే అయితే ఆయన్ని మనం శమయుతుడు, శాంతయుతుడు అని మనం ఆధ్యాత్మికంగా ఆయనకి ఒక టైటిల్ చెప్పుకుంటున్నాం. అట్టి శాంతుడు, ఆ శమయుతుడు భూత భవిష్యత్ కాలంలో ఏ ఒక్కటి దేనిని ఇది కావాలి, ఇది పొందాలి అన్నటువంటిది కోరుకోడు. ప్రార్థించిన విషయాలని పరిశీలించడు. ఇవి ఎందుకు వచ్చాయరా, నా కర్మగాలు చేయాల్సి వస్తుందా అనేటువంటి భావన ఉండదు. ప్రయత్న పూర్వకంగా ఈ ఇంద్రియ విషయములను మాత్రం జయించి ఒకనక అతీత స్థితి కలిగి ఉంటాడు. సర్వభూతముల సర్వ సహజీవుల పట్ల ఒక సమమైనటువంటి దర్శనం కలిగి ఉంటాడు. ఒక అమృత దృష్టి కలిగి ఉంటాడు. పరాత్మని ప్రత్యక్ష రూపాలే కదా అన్నటువంటి ఒకనక ఉత్తమోత్తమ అత్యంత ఉత్కృష్టమైనటువంటి భావన కలిగి ఉంటాడు. ఒక అమృత భావన కలిగి ఉంటాడు. అట్లా ఉండటమే శమము యొక్క పరాకాష్ఠ. పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా సర్వ సహజీవులను సర్వ సందర్భాలను సర్వ వ్యవహారాలను చూడటమే శమము అనే క్వాలిటీ యొక్క ఒకనక పరాకాష్ఠ స్థితి అని గమనించు అని దృష్టిలో పెట్టుకోండి. అటువంటి ఉత్తమోత్తమ శమము యొక్క పరాకాష్ఠ సంపాదించుకున్నవాడు ఇతరుల కుటిలములైన దుర్గుణములను చూస్తూ కూడా బాహ్యమున గాని అంతరంగమునందు గాని వ్యర్థమైన ఆవేశము ఆవేదన పొందడు. తాను ఏది నిర్వర్తించి ఉండాలో అది నిర్వర్తిస్తాడు ప్రశాంతంగా. అంతరంగమున శుద్ధ మనస్కుడై ఏది ఎప్పుడు సముచితమో ఆ విధంగా తదనుకూలంగా మాత్రం ప్రవర్తన ప్రకటిస్తూ తన యొక్క మౌనత్వాన్ని తన ప్రశాంతత్వాన్ని తన ఆనందత్వాన్ని ఏ మాత్రం అణివేయకుండా ఉంటాడు. మరొకరి మెప్పు కాకుండా ఈ అతీతత్వం తానకు శుభప్రదమని గ్రహించిన వాడై చాలా కలిగి ఉంటాడు. కేవలం మోక్షము స్వగుణ దోష నివృత్తి కొరకు మాత్రమే ఈ శమము యొక్క పరాకాష్ఠని అవతరించిన వాడై ఉంటాడు. ఇక ఇక్కడ చేయవలసినటువంటి కర్మ వ్యవహారాలు ఉంటాయా, అతనికి యథాప్రాప్తములైన ఆయా కర్మలన్నీ శాస్త్రం ఏ విధంగా చెప్పిందో లోకానికి ఏ విధంగా ఉచితమో అట్లా ఆచరిస్తూ ఉంటాడు. ఇక ఈ శమము సంపాదించిన మహనీయుని యొక్క మనోస్థితి మరొక చిన్న విషయం చెప్తాను విను. స్థితోపి నస్థితైవ నా కృష్యతి నా కుప్యతి. ఈ ప్రపంచంలో ఆయా వ్యవహారాల్లో ఇతరులలాగానే ఉంటూనే వాటికి అతీతుడై ఆ వ్యవహారంలో స్థితి పొందని వాడై ఉంటాడు. స్థితోపి నా స్థిత ఇవ ఆయా వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు కావచ్చు, లౌకిక వ్యవహారాలు కావచ్చు, సాంఘిక వ్యవహారాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వాటిలో ఉంటూనే వాటిలో లేని వాడిలాగా ఉంటాడట. ఇది ఎట్లా సాధ్యమో, అభ్యాసం చేత సాధ్యమనే కదా పెద్దలు మనకి చెప్తున్నారు. ఈ ప్రపంచ వ్యవహారాల్లో ఉంటుంది ఇతరులలాగా, అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు, వాటిల్లో ఉంటూనే నా స్థితైవ వాటి ఎందు లేని వాడిలాగా ఉంటాడట అంతరంగంలో. అకర్తృత్వ భావన చేత దేనిలోనూ అస్థితుడై ఉన్నవాడి వలె ఉంటాడు. అతనికి హర్షము గాని క్రోధం గాని ఉండదు. నా హృష్యతి నా కుప్యతి, ఎవరి మీద దేన్నో చూసుకునే హర్షం గాని ఎవరి మీద కోపం గాని ఉండదు. ఎస్ సుషుప్త సమస్వస్థ గాయ నిద్రపోతున్న వాడిలాగా వ్యవహారంలో ఉంటాడు. వై వెరీ యాక్టివ్లీ డిశ్చార్జింగ్ వాట్ ఎవర్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ, అన్ని నిర్వర్తిస్తూ అత్యంత నిద్రపోతున్న వాళ్ళగా ఉంటాడట. సుషుప్తితో సమానమైనటువంటి స్వస్థతను శాంతమును అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో కలిగి ఉంటాడు. ఇతోపి నా స్థితైవ నా హృష్యతి నా కుప్యతి యా సుషుప్త సమస్వస్థ శాంత ఇది గచ్చతే. అతనిని మనం శాంతుడు లేక శమ శోభాయమానుడు అని ఆధ్యాత్మ శాస్త్రంలో పిలుస్తూ ఉంటాం. అటువంటి మహనీయులు ఎందరో ఉన్నారయ్యా. అతని మనస్సు జీవన సమయంలో గాని మరణ సమయంలో గాని ఉత్సవ సమయంలో గాని ఏ మాత్రం భయము క్రోధము భావ ఆవేశము పొందకుండా ఉంటుంది. పూర్ణ చంద్రబింబంలాగా పూర్ణత్వం ఏమాత్రం చెదించకుండా ఉంటుంది. అటువంటి మనస్సు కలవాడు శాంతుడు సమయుతుడు అని అంటాం. ఓ రామచంద్ర, ఇటువంటి నేను చెప్తున్నటువంటి శమమును అభ్యసించేవాడు అమోఘమైనటువంటి ప్రభావం కలిగి ఉంటాడయ్యా. ఈ సంసారాన్ని జయించడానికి శమము అనే ఒక ప్రాక్టీస్ కోసమే ఈ ప్రపంచంలో అనేక స్పర్ధ సంఘటనలు బ్రహ్మదేవుడు సృష్టించాడు అని గమనించవచ్చు కూడా. అతని దృష్టి సకల జీవుల పట్ల, వాళ్ళు మంచివాళ్ళు చెడువాళ్ళు ఇటువంటివన్నీ పక్కన పెట్టి, ఒక అమృత ప్రవాహం వలె మధురంగా సర్వ సమానత్వంతో అతని దృష్టి ప్రసరిస్తూ ఉంటుంది. అతను సర్వదా సర్వ వేళలా సర్వ సందర్భాల్లో ఇన్ ఆల్ సిచ్యువేషన్ ఒకనక శీతల అంతఃకరణుడై ఉంటాడు. ఒకవేళ ఈ విషయానుభవముల మధ్యలో ప్రవర్తించవలసి వస్తున్నప్పటికీ వాటి పట్ల మూఢమైన మూర్ఖమైన ఆశయం కలిగి ఉండడు. ఇది పొందాను కదా నేనే పొందాలి, ఇంకెవరికి లభించకూడదు, ఇది తిన్నాను కదా ఎంత బాగుంది మళ్ళా మళ్ళా తినాలి, మళ్ళా లభించదా నా కర్మ కాలినట్లే, ఇటువంటి మూర్ఖమైనటువంటి ఆశయాలు కలిగి ఉండడు. అసంగుడై ఉంటాడు, నాన్ అటాచ్డ్ అయి ఈ దృశ్య సంసార వ్యవహారాన్ని అంతటిని ఎక్కడో దూరంగా ఉన్న ఒక గ్రామంలో జరిగే ఒక జాతరని దూరంగా ఉండి చూస్తున్నట్టుగా ఈ దేహాన్ని దేహ విషయాలని ఈ జీవుడు అను తన యొక్క ప్రెజెంటేషన్ ని ఈ సృష్టిలో ఈ ప్రెజెంటేషన్ ని కూడా చూస్తూ ఉంటాడు. అంటే తన దేహాన్ని తను పూర్ణంగా ప్రశాంతంగా చూస్తాడు. ఆ దేహానికి సంబంధించిన ఇంద్రియాలు ఆ ఇంద్రియ విషయాలని కూడా అంత దూరంలో తనకు సంబంధించిన విషయం ఏదో దూరంగా ఎవరో మనకు బంధువులు కాని వాళ్ళ ఇంట్లో ఏదో వివాహం జరుగుతూ ఉంటే ఆ యొక్క జాతర చూస్తున్నట్టుగా ఈ దేహాన్ని దేహ వ్యవహారాలని ఇంద్రియాలని దేహ రాకపోకల్ని ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు. ఈ జస్ట్ సీజ్ ఆనందంగా చూస్తూ ఉంటాడు. చిరకాలం ఉండేటువంటి ఆపదల వల్ల అతను కృంగిపోడు, క్షోభించడు. ఇదంతా స్వప్న సదృశ్యం నాటకంలో ఒక కథా కథా వ్యవహారంలో వింటున్నటువంటి చూస్తున్నటువంటి ఆయా సంఘటనలు మాత్రమే అనే ఒక అనక అతీత దృష్టి కలిగి ఉంటాడు. ఓ రామచంద్ర, ఇక్కడ ఒక చిన్న డిక్లరేషన్ చేస్తున్నాను చూడు. తపస్సు చేసేవాడు, అనేక విషయాలు తెలిసినవాడు, అనేక వివిధమైనటువంటి యజ్ఞాలు చేసేవాడు, ఒక పరిపాలన సామర్థ్యం కలిగినటువంటి ఒక మహారాజు, ఒక మహాబలవంతుడు, గొప్ప విశేషాలు కూరుకున్నటువంటి ఒక గుణవంతుడు. వీళ్ళందరిలో మా ఉద్దేశంలో ఎవరైతే ఈ శాంతము లేక శమము అనే మానసిక అభ్యాసంతో ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి వాడే వీళ్ళందరిలో శోభిస్తూ ఉంటాడయ్యా. అటువంటి శమయుతుడు పరమానందంతో ఈ భూమి సంచరిస్తూ ఉంటే భూమాత ఆనంద పరవశం పొందుతుంది. అంతేగాని క్షణ క్షణానికి డిస్ట్రాక్ట్ అయ్యేవాడిని చూస్తారు. శమము తృష్ణారహితము అయినటువంటి అంతరంగం నుండి అప్రయత్నంగా ప్రశాంతత పరమానందము అనే కిరణ పుంజాలు వెలువడుతూ ఉంటాయ్యా. అంతేకాదు రామ, సంకట సమయాలలో భయము పొందే సందర్భాల్లో అనేక దుఃఖ సంఘటనలు ఏర్పడుతున్నటువంటి అనుభవించవలసినటువంటి సమయంలో కూడా ఎవరైతే పరమ శాంతిత్వాన్ని అవధరించిన వారై తాము నిర్వర్తించవలసినది నిర్వర్తిస్తూ ఉంటారో వారు మా దృష్టిలో మహాబలయుతులు, గొప్ప బలం ప్రదర్శిస్తున్న వారు అన్నమాట. అటువంటి శాంతి అని గొప్ప పరాక్రమం కలవాడు ప్రక్కన ఉంటే మన కార్యక్రమాలు స్వభావమానం అవుతాయ్యా. ఆ పరిసరాలన్నీ పరమ పవిత్రం అవుతాయ్యా. అందుకని ఎక్కడ శాంతుడు ఉంటాడో ఆ చుట్టూ మహత్తరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓ రఘునందన, నీవు శమము శాంతము అనేది ఆభరణంగా చేకూర్చుకో. దాని నుంచి మరెవ్వరు నిన్ను డిస్ట్రాక్ట్ చేయలేరు, నీ శాంతిని హరించలేరు అన్నటువంటి ఒక మనోస్థితిని సంపాదించుకున్న వాడవై ఆయా సందర్భాల్లో ఆయా సుఖ దుఃఖాలు ప్రదర్శన వాక్యానికి ప్రదర్శిస్తూ ఉండు. అంతవరకే ఆయా సందర్భాల్లో నిర్వర్తించవలసినవి నిర్వర్తిస్తూ ఉండు, కానీ అంతరంగంలో పరమ ప్రశాంతతతో చిరునవ్వుతో అంతా గమనిస్తున్న వాడివై ఉంటూ ఉండు. మహాత్ముడైన వారు ఈ శమము అనేటువంటి ఒక గొప్ప గుణాన్ని రహస్యంగా తమలో పదిలపరుచుకుని ఆపై బాహ్యానికి మాత్రం ఆయా సందర్భాల్లో ఆయా స్థితిగతులను బట్టి లోకం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరైతే ఉత్తమమైనటువంటి శమమును అవలంబించి అభ్యాసం చేసి సుస్థిరత్వం చేసుకుంటారో వారు మోక్షమును సంపాదించినట్టే పరమపదమును సంపాదించినట్టే. కాబట్టి రామచంద్ర, నీవు కూడా ఈ శమము అనేటువంటి గుణం, శాంతి అనేటువంటి ఉత్తమ గుణంతో సర్వదా ప్రశాంత గంభీరత్వాలను అవలంబిస్తూ లోక పూజ్యుడు అయ్యదువుగాక అని ఆశీర్వదిస్తూ ఈ శమము గురించి ఈ విషయాలు మనం చెప్పుకున్నామయ్యా. ఇప్పుడు మనం విచారణ అనేటువంటి ఈ రెండవ మోక్ష ద్వార బాలకుడు గురించి విచారణలోకి ప్రవేశిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఓ సభికులారా, ఓ మిత్రులారా, ఓ పరమానంద స్వరూపులారా, మమాత్మ స్వరూపులారా, ఓ శ్రోతలారా, ఈ విచారణ అనేటువంటి రెండవ ద్వార పాలకుని గురించి కొన్ని విశేషాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. మహనీయులందరూ ఈ ఆత్మతత్వాన్ని ఎలా గమనించి ప్రవచనం చేయటం చేత వారు చెప్పిన విశేషాలు మనం ఇప్పుడు క్రోడీకరించు ఉంటూ చెప్పుకుంటున్నామో, వారందరూ ఆ యొక్క ఆత్మతత్వ విశేషాలు ఎలా గమనించారు అంటే విచారణ అనే ఒకనక ఆయుధం చేత. దే ఎనలైజ్డ్ వాట్ ఈస్ దిస్? ఈ దేహం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దృశ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వ్యవహారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను బద్ధుణ్ణి ఎందుకు అవుతున్నాను? ఈ కార్యకారణాల వ్యవహారం అంతా ఏమిటి అనేటువంటి శాస్త్ర జ్ఞానాన్ని పరిశీలన కార్యక్రమాన్ని ఆశ్రయించడం చేతే వారు ఆత్మ జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి ప్రసాదించారు. అవి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ కార్యకారణ వ్యవహారం అంతా గమనిస్తున్నటువంటి మానవుడు దీనిలో ఏర్పడుతున్నటువంటి అనేక బంధాలు దుఃఖాలు గమనించి ఊరుకుంటూ అనుభవిస్తూ ఉంటే ఎట్లాగయ్యా? శాస్త్ర జ్ఞానాన్ని ఆశ్రయించాలి. నిర్మలము పవిత్రము అయినటువంటి బుద్ధితో నిరంతరం ఆత్మ విచారణ చేస్తూ ఉండాలి. శాస్త్రావబోధ అమలయ ధియా పరమభూతయ కర్తవ్య కారణ జ్ఞాన విచారో అనిషమాత్మన. శాస్త్రజ్ఞానానికి శాస్త్రజ్ఞానమును అంతరించాలి. నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి బుద్ధితో విచారణ చేయాలి. మహనీయులు ఈ విధంగా ఎందుకు చెప్పారు? వేదం ఈ విధంగా ఒక వాక్యాన్ని ఎందుకు ఇచ్చింది? తత్వమసి అనే వాక్యాన్ని ఎందుకు ఇచ్చింది? ఇటువంటి పరిశీలన ఆత్మ విచారణకి ఎప్పుడు సంసిద్ధుడై ఉండాలయ్యా. విచారాత్ తీక్ష్ణమేత్య పశ్యతి పరం పదం. బుద్ధి యొక్క విచారణ చేతనే, నిశితమైనటువంటి ఒక ఎనాలిసిస్ చేతనే ఎవరైనా పరమ పదమును దాంచడం జరుగుతూ ఉంటుంది. దీర్ఘ సంసార రోగస్య విచారోహి మహౌషధం. ఈ దీర్ఘమైనటువంటి సంసారం అనే రోగానికి మహత్తరమైన ఔషధం ఏంటి అంటే విచారణ చేయడమే. చెప్తనలే కనుక ఓ సభికులారా, ఓ సహజీవులారా, దీర్ఘ సంసారము అనే ఒక నాకు దోషం ఈ మనస్సును బట్టి పీడిస్తోంది అని ముందుగా గమనించి ఆ జబ్బును తెలుసుకుని దానికి ఔషధం వాడాలి కదా. అందుకు దివ్యమైన ఔషధం విచారణ చేయటం. దేని విచారణ చేయాలి? వాటి యొక్క వెనలైజ్ పెద్దల వాక్యాలు, మహనీయుల వాక్యాలు, సంఘంలో చెప్పబడినటువంటి ఐడియాస్, శాస్త్రాలు ప్రతిపాదిస్తున్నవి, శాస్త్రాలు ఏ కాషను చూస్తున్నాయి, వాటిని విచారణ చేయాలి కదా. ఆత్మతత్వం అని చెప్పబడే దాన్ని చక్కగా విచారణ చేయకపోతే ఎలా తెలుస్తుందయ్యా? ఆపద్వరమనంతేహ పరిపల్లవితాకృతి విచారక్రకచ్చిన్నం నైవ భూయప్తరోహతి. అసలు ఈ ఆపదలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జాగ్రత్తగా విచారిస్తే రాగద్వేష ప్రవృత్తుల నుంచే సర్వ ఆపదలు వచ్చి పడుతున్నాయి. విచారణ అనే దురకట్టితో నిరంతరం ప్రాప్తిస్తున్నటువంటి ఈ రాగద్వేషములను చిన్నాభిన్నం చేయాలయ్యా. ఆయా సందర్భ జీవితంలోని దుర్భర సంఘటనల్లో అసమృద్ధి, బంధువుల మరణం, శారీరక బాధలు మొదలైనటువంటి కష్ట సమయాల్లో, సుఖ సమయాల్లో ఎక్కడి నుంచో మోహం వచ్చి పడుతుంది. ప్రాజ్ఞుడైన వాడిని కూడా ఆయన యొక్క వివేకాన్ని ఈ యొక్క మోహం వచ్చి కప్పివేస్తుంది. అనేక సాంసారిక దుస్థితులను, దుష్ట జన్మలకు కారణం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉపాయం ఏంటి? విచారణయే. నాయన, విచారణను ప్రవృద్ధం చేసుకోకపోవటమే పోవటం చేతనే జీవుడు మూర్ఖుడై అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాడయ్యా. నవిచారం వినా కచ్చిద్ ఉపాయో అస్తి విపచ్చితాం విచారాత్ అశుభం త్యక్వ శుభమాయాతిథి సదాం. సత్యాత్ సత్య విమర్శ చేయగలుగుతున్న పండితులు కూడా విచారణయే సాధన సాధన మార్గం అవుతోంది. విచారణ చేతనే అశుభబుద్ధిని త్యజించి శుభబుద్ధిని ఆశ్రయించగలుగుతారు ఈ జీవుడు. మహనీయులందరూ తమ విచారణాశక్తి చేతనే బుద్ధి బలము తేజము సమయోచితమైనటువంటి స్మరణ ఉత్తమమైనటువంటి ప్రయత్నము ఉత్తమమైనటువంటి నిర్ణయాలు మొదలైనవన్నీ ఆశ్రయించడం జరుగుతోంది. ఉత్తమ విచారణ చేత సత్ఫలం పొందుతున్నారు. నాయన రామ, విచారణ అనేది ఇది ఉచితం ఇది అనుచితం అని ప్రకాశింపజేసేటువంటి దీపం వంటిది. విచారణ చేయకుండా జీవించటం ఉచితమా? రుజులు గడపడం శుభప్రదమా? తమ యొక్క ఉత్తమమైనటువంటి అధ్యాత్మ జ్ఞానము ఆత్మతత్వ జ్ఞానము అనే అభీష్ట సాధనకు మహనీయులందరూ విచారణను ఆశ్రయించి క్రమంగా ఈ సంసార సముద్రాన్ని దాటివేయగలుగుతున్నారు. మహనీయులెందరూ దాటారు, అలా వర్తమానంలో కూడా తమ యొక్క విచారణ వివేకాలను ఆశ్రయించడం చేత ఈ సంసారాన్ని దాటివేయగలుగుతున్నారు. వివేకాన్ని కట్టి ఉంచినటువంటి మహామోహం తొలగాలంటే విచారణయే ఉపాయం. విచారణ చేతనే అది పటాపంచలవుతుంది. రామచంద్ర, ఓ శ్రోతలారా, ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. జనులలో అనేకులు మూఢులు విచారణ లేకుండా చేయకుండానే కాలాన్ని పశుతుల్యంగా గడిపివేస్తూ అనేక జన్మ జన్మ పరంపరలను పొందుతున్నారు. అటువంటి వారు కూడా ఎక్కడో కాకతాళీయంగా విచారణ ప్రారంభించడం చేతనే ఈ సంసార వ్యవహారం అంతా గమనించి అయ్యో అసంగతము అసత్యము దోషపూరితము అయినటువంటి ఏదో భ్రమ సమూహంలో నేను చిక్కుకున్నానే, ఇది అంతా ఎక్కడి నుంచి దాపరించింది, అసలు ఇదంతా ఏమిటి, హూయామై, నేనెవడు ఎవడను, నాకు దీంతో ఏ విధంగా సంబంధం ఏర్పడుతోంది, నా వాస్తవ స్వరూపం ఏంటి అనే ఒక మీమాంస రూపుదిద్దుకుంటోంది. అప్పుడు ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము అనే విచారణ చేస్తున్నారు. అటువంటి విచారణ ఈ సంసారాన్ని దాటడానికి ఉపాయమై ఆయన ఆ విచారణ చేసి ఆయనకి ముక్తి ప్రసాదిస్తారు. కాబట్టి ముక్తి పొందాలి అనుకున్న వాళ్ళందరూ కూడా అధ్యాత్మ శాస్త్రములలోని విషయాలను అలాగే ఈ వర్తమానంలో మనం చెప్పుకుంటున్నటువంటి యోగవాసిష్ట శాస్త్రంలోని విషయాలను విచారణ బుద్ధితో విని అవగాహన పెంపొందించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ముక్తి అనేది ఏది సత్యం ఏది అసత్యం ఏది వాస్తవం ఏది స్వప్న తుల్యం అని విచారించడం చేతనే సాధ్యమవుతుంది. లౌకిక జీవితంలో చూసుకుంటే కూడా ఈ రాజ్యము సంపదలు భోగములు ఇవి సంపాదించాలన్నా ఒక ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ ఎనలిటికల్ ఫ్యాక్టర్ ఉండడం చేతనే కదా. ఇక పారలౌకికమైనటువంటి మోక్షం మొదలైనవి కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అన్నిటికీ కూడా విచారణయే ఉపకరణం అయి ఉన్నది. విచారణతో కూడినటువంటి బుద్ధి ఆపదా సందర్భంలో కృంగదు. ఎండిన సొరకాయ బుర్ర నీళ్ళలో మునగదు చూసావా, అలాగే ఎవరికైతే పరిశీలన విచారణ ఈ రెండు యాక్టివ్ గా ఉంటాయో వారు అవలంబిస్తూ ఉంటారో వారు ఈ సంసార పటాటోపం పైపై మెరుగులు చూచి మోసపోరు. శ్రేష్టమైన ప్రయోజనము ఆశయంగా మహదాశయం కలిగి ఉంటారు. ఓ ప్రియ జనులారా, దుఃఖమే అంతిమ ప్రయోజనంగా కలిగినటువంటి అనేక లోక సంబంధమైన వ్యవహారాలు మూర్ఖుల హృదయాల్లో తిష్ట వేసుకుని ఉన్నాయి. అవన్నీ కూడా ముముక్షత్వము, నేను మోక్షం పొందాలి, నేను శాశ్వతానందం పొందాలి అనే ఆవేశాన్ని కప్పి ఉంచుతున్నాయి. కాబట్టి నాయనలారా, ఈ జీవుడు మోహంలో నిద్రిస్తున్నాడు. అటువంటి మోహం అనేక దుర్భర దుఃఖాలకు కారణమవుతోంది అని హెచ్చరిస్తున్నాను. మోహము అనేది నిర్వచించమంటే దానికి మా నిర్వచనం విచారణ రాహిత్యమే. కాబట్టి విచారణ రాహిత్యం మోహము విచారణ రాహిత్యం ఈ రెండు కూడా పర్యాయ పదాలయ్యా. ఎప్పుడైనా తేజస్వరూపుడైన సూర్యుడు చీకట్లో ఉంటాడే లేదు కదా, అలాగే విచారణ తత్పరుడైన వాడు ఏమాత్రం దీర్ఘ మోహంలో నిమగ్నుడు కాడు, ఈ విషయంలో అని బురదలో ఇరుకోడు అని మరల మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. శాస్త్రాలు ఎదురుకుండా ఉంటాయి, మహనీయులు ప్రవచనం చేస్తూ ఉంటారు, కానీ జనులు వినరు, యోచన చేయరు. ఎందుచేత? వారిలో ఆ ఎనలిటికల్ ఎబిలిటీని నిద్రపుచ్చడం చేత, విచారణను నిద్రపుచ్చడం చేత వారికి వినాలనే అభిలాష గాని ఆలోచించాలనేటువంటి ప్రయత్నం గాని ఏమాత్రం ఉదయించట్లా. ఒక పక్క చుట్టుప్రక్కల ఆత్మశాస్త్ర విషయమై శాశ్వత జీవుడికి శాశ్వత ఆనందం కలిగజేయగలిగేటువంటి శాస్త్రీయ విషయాలు ఉన్నప్పటికీ ఈ జీవుడు గమనించకపోవటానికి కారణం అతనిలో విచారణ లోపించడమే కదా. విచారణ చే వికసించే మనస్సే శోభిస్తుంది అని చెప్పుకుంటూ ఈ విచారణ ఎనాలిసిస్ అనే విషయంలో మరికొన్ని విషయాలు మనం ముందు చెప్పుకోబోతాం. ఏత సర్వం శ్రీ రామచంద్ర పాదార విందార్పణమస్తు. మాణిక్య వీణా ఉపలాలయంతి మదాలతాం మంజులవాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంతే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్ప బాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత మాత మరకత శ్యామ మాతంగీ మధుచాలిని పుయాకటాక్షం కయ్యాణి కదంబవనవాసిని జయ మాతంగ తనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే. సర్వం జగన్మాతా పాదారవిందార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. తత్సద్ బ్రహ్మార్పణమస్తు.